నమస్కారం. ఉజ్బెకిస్తాన్. సమయం సాయంత్రం 5:30. విశాలమైన హాలు. హాల్లో మనుషులున్న అలకడే లేదు. కానీ వందలాది మంది విశాలమైన మెట్లలా ఉన్న ఆర్చీల మీద కూర్చొని ఊపిరి బిగబట్టుకొని చూస్తున్నారు. 2 టెలివిజన్ కెమెరాలు నిశ్శబ్దంగా పనిచేసుకుపోతున్నాయి. చప్పుడు కాకుండా దూరంగా నిలబడి లెన్స్ సహాయంతో ఫోటోలు తీసుకుంటున్నారు కొందరు. ఫోలెన్స్కి ముందుకు వంగి ఎదుటి బల్ల మీదకు తీక్షణంగా చూస్తున్నాడు. బల్ల మీద తెలుపు గోధుమ రంగు చదరపు కళ్ళు మనిషి జీవితపు గెలుపు ఓటమిల్లా పెనవేసుకుపోయి ఉన్నాయి. తరువాత ఎత్తువేయాల్సింది ఫోలెన్స్కి. అతడు గెడ్డం గోక్కుంటూ ఆలోచిస్తున్నాడు. అతడి మినిస్టర్ శత్రువుల మధ్య అష్ట దిగ్బంధనంలో ఉన్నాడు. హాలు మధ్యలో ఉన్న చదరంగపు బల్ల మీద పావులు ఏ స్థానాల్లో ఉన్నాయో, దానికి ఎదురుగా ఉన్న ఒక ఎత్తైన బోర్డు మీద ఎలక్ట్రానిక్ లైట్లు తెలుపుతున్నాయి. ఆ లైట్ల ఆధారంగా కొందరు ప్రేక్షకులు తమ ముందున్న బోర్డుల మీదే అదే ఆటను ఆడుతూ నోట్స్ రాసుకుంటున్నారు. ఇదంతా నిశ్శబ్దంగా, ఎవరి ఏకాగ్రతకు భంగం కలిగించకుండా జరిగిపోతుంది. ఫోలెన్స్కి మినిస్టర్ని వెనక్కి తీసుకొచ్చి రాజు ప్రక్కగా ఉంచి ప్రత్యర్థి వైపు చూసినవాడు. ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలవి ఫైనల్స్. రష్యన్స్ చదరంగంలో ప్రవీణులు. చదరంగం ఆట మనిషి మెదడుని ఎంతో వికసితం చేస్తుందని గ్రహించి ఆ ఆటని చదువులో ఒక సబ్జెక్టుగా పెట్టిన వాళ్ళు. బాబీ ఫిషర్ లాంటి వాళ్ళు ఏ కొద్దిమందో తప్ప రష్యన్స్ని ఓడగొట్టి వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించిన వాళ్ళు ఎవరూ లేరు. అందులోనూ ఫోలెన్స్కి. అతడు గత 10 ఏళ్ళుగా మకుటం లేని మహారాజుగా వెళుతున్నాడు. ఈ చిన్న ఏషియన్ ఛాంపియన్షిప్ అతడికి లెక్కలో నింది కాదు. తన మంత్రిని ప్రతిపక్షపు పావుల మధ్య నుంచి వెనక్కి తీసుకొచ్చి రక్షించుకోవటమే కాకుండా నైట్ ద్వారా చెక్ చెప్పడంలో ఫోలెన్స్కి తెలివితేటలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఉన్నట్టుండి ఇప్పుడు భారత ఆటగాడి వైపు ఒత్తిడి ఎక్కువైంది. చూస్తున్న రష్యన్ ప్రేక్షకులు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. భారత ఆటగాడు ఏం చేస్తాడా అని కొద్దిమంది హేళన మిళితమైన మొహంతో అతడి వైపు చూస్తున్నారు. అమ్మాయిలు మరీను ఉన్ని కోట్లు కప్పుకొని చిన్నటి నవ్వికలతో భారత రాయబారి ఊపిరి బిగబట్టి తన దేశపు ఆటగాడు ఏ ఎత్తు వేస్తాడా అని చూడసాగాడు. ఆయనకి చదరంగంలో ఉత్సాహం ఉంది. ఈ పోటీలో ముఖ్య అతిథి ఆయనే. గెలిచిన వాళ్ళకి బహుమతి ఇవ్వటానికి వచ్చిన ఆయనే ఆటగాళ్ళకన్నా ఎక్కువ ఎగ్జైటింగ్గా ఉన్నాడు. బయట బాగా మంచు కురుస్తుంది. కిటికీల్లోంచి తెల్లటి దూదిలా కనబడుతుంది. అంతటి చలిలోనూ రేవంత్ నుదుటి మీద చెమట పడుతుంది. అతడి మెదడులో ఆలోచనలు వేగంగా సాగుతున్నాయి. ఇది క్రీడాకారుడిగా తన జీవన్మరణ సమస్య అని అతడికి తెలుసు. ఊహ తెలిసినప్పటి నుంచి ఆడిన ఆట, వేసిన ఎత్తులు, చదివిన పుస్తకాలు, రాసుకున్న నోట్స్లు అన్నీ రీలలా తిరగసాగాయి. అప్పుడప్పుడు వాచి వైపు చూస్తున్నాడు. టైం రన్అవుట్ అవుతుంది. చదరంగంలో ఎత్తుకి ఎత్తుకి మధ్య ఆటగాడు ఎక్కువ టైం తీసుకోవడానికి లేదు. గంటకు 16 ఎత్తులు వేయాలి. మొదటి 2.5 గంటల్లో 40 ఎత్తులు వేయాలి. రేవంత్కి ఫోలెన్స్కి మధ్య ఉన్న చదరంగం బల్లకే 2 స్టాప్ వాచీలు బిగించబడి ఉన్నాయి. ఒకరు ఎత్తు వేయగానే తన వాచి ఆఫ్ చేయాలి. వెంటనే 2 వాచి తనంతటి తానే ప్రారంభమవుతుంది. 2 ఆటగాడు ఎత్తు వేసి ఆపు చేసే వరకు అది తిరుగుతూనే ఉంటుంది. ఎత్తు వేయగానే వాచి ఆపు చేయడం మర్చిపోయి ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్కసారి వాచి గంట గడిచినట్టు చూపించే లోపల 16 ఎత్తులు వేయకపోతే ఓడిపోయినట్టే. టైంలో ఆట పూర్తి చేయలేకపోయి ఒత్తిడి వల్ల తప్పు ఎత్తులు వేసి ఓడిపోయిన వాళ్ళే ఎక్కువ మంది. రేవంత్ ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాడు. ఇంకో 5 నిమిషాల్లో 4 ఎత్తులు వేయాలి. ఎలా? ఎల వాచి ముళ్ళు తిరుగుతుంది. జనం చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. టీవీ కెమెరామెన్ ఓడిపోతున్న రేవంత్ ముఖ కవళికల్ని పట్టుకోవడం కోసం జూమ్ లెన్స్తో మరింత ముందుకొచ్చారు. ఫొలన్స్కి కుర్చీ వెనక్కి వాలి పైకప్పుకే చూస్తూ రిలాక్స్డ్గా కూర్చున్నాడు. ఇక నీ పని అయిపోయింది సుమా అన్న సైకలాజికల్ వీక్నెస్ ప్రత్యర్థిలో కలిగించడం అది. ఫొలన్స్కీకి ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. ఎంత తాపీగా ఆడినా పర్లేదు. రేవంత్కి అలా కాదు. 5 నిమిషాల్లో అప్పుడే 6 నిమిషం గడిచిపోయింది. అతడు చూపుడు వేళ్లతో సెకటును ముందుకు జరిపాడు. ఫొలన్స్కీ వెంటనే నైట్ని తీసుకొచ్చాడు ముందుకి. రేవంత్ బంటును కదిపాడు. అతడు చాలా డెస్పరేట్గా ఉన్నాడని చూసే వాళ్ళకు తెలుస్తుంది. టైం ఇంకా 2 నిమిషాలుంది. ఫొలన్స్కి తేలిగ్గా మళ్ళీ ముందుకు జరిపాడు. జరిపి బంటుని తిన్నాడు. కేవలం దానికోసమే చూస్తున్నట్లు రేవంత్ మూల నుంచి ఏనుగును మధ్యలోకి తీసుకొచ్చి చెక్ అన్నాడు. ఒక్క క్షణం ఫొలన్స్కీకి కానీ చూస్తున్న వాళ్ళకి కానీ జరిగింది అర్థం కాలేదు. అంత క్షణకాలం మీద జరిగిపోయినట్టుంది. అంత పెద్ద హాలు అయోమయంతో కూడిన నిశ్శబ్దంతో క్షణకాలం పాటు స్తబ్దమైపోయింది. అయితే అది క్షణకాలం మాత్రమే. తరువాత ఆనకట్టను దాటి దూసుకొచ్చినట్టుగా జనం హర్షధ్వానాలతో దూసుకొచ్చారు. ఫొలన్స్కీ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. పైకి డెస్పరేట్గా కనబడుతూ తనలో అహాన్ని కలుగజేసి కొంచెం నిర్లక్ష్యంగా ఆడేటట్టు చేశాడన్న మాట ప్రత్యర్థి. అతడు తలెత్తి రేవంత్ వైపు చూశాడు. జనం అప్పుడే రేవంత్ చుట్టూ చేరిపోయారు. అతడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. అమ్మాయిలు దాదాపు మీద పడే ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు. విలేకరుల ప్రశ్నల వర్షం కురుస్తుంది. ఒకదాని మీద ఒకటి ఆగకుండా ఫ్లాష్లు పెరుగుతున్నాయి. టీవీ కెమెరాలు రకరకాల కోణాల నుండి హడావిడిగా తిరుగుతున్నారు. భారత రాయబారైతే తన హోదా కూడా మర్చిపోయి రేవంత్ను గాల్లోకి ఎత్తడానికి సాటి క్రీడాకారుడిగా ప్రయత్నించేస్తున్నాడు. సాధించింది తక్కువ విజయమేమీ కాదు, ఓడించింది ఫొలన్స్కీని. 10 సంవత్సరాలుగా మకుటం లేని రాజుగా వెలుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుణ్ణి, వరల్డ్ ఛాంపియన్ అనాటలీ కార్పోస్, స్వీడస్ గ్రాండ్ మాస్టర్ అండర్సన్లు కూడా అతడితో ఆడటానికి కొద్దిగా వెనకాడతారు. అటువంటి వాణ్ణి ఓ 25 ఏళ్ల యువకుడు చివరి క్షణంలో చిత్తు చేశాడంటే దాని వెనుక ఎన్నో సంవత్సరాల దీక్ష పట్టుదల ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఏదో చివరిలో హడావిడి చేసి గెలిచిన తాత్కాలికమైన గెలుపు కాదది. తన హయాము తీరిపోయిందని, తన స్థానం ఆక్రమించుకోవడానికి కొత్త తరం వచ్చేసిందని ఫొలన్స్కీకి తెలిసిపోయింది. ఒక అమ్మాయి రేవంత్ చేత చేతి మీద ఆటోగ్రాఫ్ తీసుకుంటుంది. ఓ 12 ఏళ్ల కుర్రాడు రేవంత్ని సంభ్రమంగా చూస్తున్నాడు. ఒక ముసలివాడు అతడి భుజం ఆప్యాయంగా తడుతున్నాడు. అందరితో కలిసి రేవంత్ గుంపుగా ఆ గదిలోంచి బయటకు వచ్చేశాడు. అప్పుడే లైవ్ టీవీ ద్వారా వార్త పాకిపోయినట్టుంది. జనం అక్కడికి చేరుకుంటున్నారు. ఈ ఆట పట్ల రక్షించుకున్నంత ఆసక్తి ఇంకెవరికి ఉండదు. అంతమంది చుట్టుముట్టడం వల్ల రేవంత్ మొహం చెమట పట్టింది. చూసుకుంటే జోబులో చేతురుమాలు లేదు. ఆడుతున్నప్పుడు జారిపోయినట్టుంది. ఇంతలో అనౌన్స్మెంట్ వినిపించడంతో అందరి దృష్టి అటు మళ్ళింది. రేవంత్ చోటు చేసుకుని తిరిగి హాల్లోకి వచ్చాడు. వరండాలోంచి వచ్చి గుమ్మం దాటి హాల్లోకి ప్రవేశిస్తూనే అతడు స్తబ్దుడే నిలబడిపోయాడు. విశాలమైన హాలు నిర్మానుష్యంగా ఉంది. హాలు మధ్యలో చదరంగం బల్ల అలాగే ఉంది. బల్లకెదురుగా ఫొలన్స్కి మాత్రం ముందుకు వంగి మొహం చేతుల్లోకి దాచుకొని ఒక్కడే ఒంటరిగా కూర్చొని తనలో తాను రోధిస్తున్నాడు. రేవంత్ అచేతనంగా అతడిని చూస్తూ ఉండిపోయాడు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఓ క్రీడాకారుడి నిష్క్రమణాన్ని, ఆ స్థానాన్ని ఆక్రమిస్తున్న మరో క్రీడాకారుడు వ్యధతో పరిశీలిస్తున్నాడు. అతడికి స్టీక్ అన్న జాక్ లండన్ కథ జ్ఞాపకం వచ్చింది. ఇంకో 10 సంవత్సరాలు తన రాజ్యాన్ని ఏలుతాడు. తర్వాత నిష్క్రమిస్తూ తను రోధిస్తూ ఉంటే ఇంకో కుర్రవాడు తనని ఇదే సానుభూతితో గమనిస్తాడు. రేవంత్ చప్పుడు కాకుండా అక్కడి నుంచి తప్పుకొని బయటకు వచ్చేశాడు. వస్తు అనుకున్నాడు. విజయమా విజయమా, వస్తు శిఖరాన్ని ఎక్కిస్తావు, వెళ్తూ పాతాళానికి తోసేస్తావు, నీకు ఇది న్యాయమా?
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ రేవంత్, కంగ్రాట్స్. థ్యాంక్స్. కంగ్రాట్స్ మిస్టర్ రేవంత్. థ్యాంక్ యూ సార్. అతడు తల వంచుకొని మెట్లెక్కుతూ అభినందనలు తెలుపుతున్న వాళ్ళకి సమాధానమిస్తున్నాడు. పెన్నున్సుల ప్రోడక్ట్స్ 4వ అంతస్తులో ఉంది, అదే అతడి ఆఫీస్. అందులో రేవంత్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్. అతడు తన చాంబర్లోకి వచ్చేసరికి మేనేజింగ్ డైరెక్టర్ పిలుస్తున్నాడన్న కబురు వచ్చింది. వెళ్ళాడు. కంగ్రాచులేషన్స్, పొద్దున్నే పేపర్లో చూశాను, ఇంగ్లీష్లో అన్నాడు ఆయన. థ్యాంక్స్ చెప్పాడు రేవంత్.
నీ వల్ల కంపెనీకి కూడా మంచి అడ్వర్టైజ్మెంట్ లభిస్తుందోయ్.
రేవంత్ మాట్లాడలేదు. ఒక అత్యున్నతమైన పోటీలో తన ఉద్యోగం సంపాదించిన విజయాన్ని కూడా వ్యాపార దృష్టితో చూడగల ఆయన వ్యాపార దక్షతకి మనసులోనే జోహార్లర్పించాడు. ఈయనే గాని వ్యాపారం మానేసి చదరంగం ఆడడం మొదలు పెడితే ఎప్పుడో ప్రపంచ ఛాంపియన్ అయిపోయి ఉండేవాడు. అక్కడి నుంచి వచ్చేశాక జనరల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు రేవంత్. ఆయన దగ్గర రేవంత్కి బాగా చనువు ఉంది. ఆయన ఎప్పుడు హడావిడిగా ఉంటాడు, పని తప్ప ఇంకొకటి పట్టించుకోడు.
రాబోయిరా, ఎందులోనో ప్రైజ్ వచ్చిందని విన్నాను. ఎందులో? క్యారమ్ బోర్డా
అని ఫైల్ చూసుకుంటూ అడిగాడు ఆయన. కాదండి, చదరంగం.
ఓ వెరీ గుడ్. నీ పేరు పెద్ద అక్షరాలతో వేశారే, నువ్వు టీం కెప్టెన్ వా?
కాదండి, చదరంగం ఇద్దరే ఆడతారు.
ఓ, అయితే ఎవరితో ఆడిగెలిచావు?
ఫొలన్స్కి అని, వరల్డ్ ఛాంపియన్ సార్. కొంచెం గర్వం తొంగి చూసింది రేవంత్ కంఠంలో.
అతడెందుకు ఇక్కడికి వచ్చాడు?
కాదు సార్, నేనే వెళ్ళాను.
ఎక్కడికి?
రష్యా.
వాట్? ఎప్పుడు?
మీరే కదా సార్ నాకు లీవ్ ఇచ్చింది లాస్ట్ వీక్.
అవునవును కదూ, ఇందుకు ఎందుకు వెళ్ళావు రష్యా?
చదరంగం టోర్నమెంట్కి సార్.
టోర్నమెంట్సా? ఓ, అయితే మీ టీం నెగ్గిందన్నమాట, గుడ్.
రేవంత్కి తన మీద తనకే జాలేసింది. ఇక ఈయనతో మాట్లాడి లాభం లేదని లేచాడు. బయటకు వస్తుంటే,
ఏంటి బయట చాలామంది ఉన్నట్టున్నారు
అని అడిగాడు. ఈరోజు ఇంటర్వ్యూలు సార్ అంటూ రేవంత్ జ్ఞాపకం చేశాడు.
అవును కదూ, ఆ విషయమే మర్చిపోయాను అన్నట్టు, ఈరోజు 11:00 మీటింగ్ ఉందే, ఎలా?
తనలో తానే అనుకుంటున్నట్టు ఆయన అన్నాడు. రేవంత్ మాట్లాడకుండా బయటకు వచ్చేశాడు. అతడు తన ఛాంబర్స్కి వచ్చేసరికి అక్కడ కూర్చుని ఉన్న జేమ్స్ అతడిని చూసి నవ్వాడు. మామూలుగా కంగ్రాట్స్ చెప్పుకునేదానికన్నా ఎక్కువ స్నేహం వాళ్ళది. జేమ్స్ పెనున్సులా ప్రోడక్ట్స్ మార్కెటింగ్ మేనేజర్. జేమ్స్ 5 అడుగుల 6 అంగుళాలు ఎత్తుంటాడు, ఎత్తుకు తగ్గ లావు. నల్లగా ఉన్నా మొహంలో కళ ఉంది, నిర్లక్ష్యమైన కళ్ళు. ఆ నిర్లక్ష్యం 10వ ఏట తల్లి లేచిపోవటంతో పెరిగింది. తండ్రి తాగుబోతాయి పట్టించుకోవటం మానేయటంతో పెరిగింది. స్త్రీ అంటే అతనికి గౌరవం లేదు. అది అతడు తప్పు కాదు, మనసుని తాకిన వాళ్ళు లేరు. నిరాసక్తత కేర్పిని చేసింది, నిర్లప్తత నాజుకు భావాన్ని చంపింది. తాగితే రాత్రంతా తాగుతూనే ఉంటాడు, లేకపోతే ఓ 4 నెలలు అస్సలు ముట్టుకోడు. చాలామంది చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా కనబడటానికి ప్రయత్నం చేస్తే, ఇతడు పని కట్టుకుని మరీ చెడ్డవాడిగా కనిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆడవాళ్ళలో ఆ పేరు చాలా సులభంగా సంపాదించాడు. కానీ మనసు పొరల్లోకి తరచి చూస్తే అంతా మంచే. ఓపిక ఎవరికుంది? ప్రేక్షకుడిగా ఉండి జీవితాన్ని చూడడంతో నిర్లక్ష్యం నుంచి హాస్యం పుట్టింది. గీతల రూపంలో బయటపడేది అప్పుడప్పుడు. కుదురుగా గీస్తే మంచి కార్టూనిస్ట్ అయి ఉండేవాడు. అయినా పత్రికల్లో పడుతూనే ఉంటాయి. అతడంటేనే పడదు పెనిసుల్లా కంపెనీలో పనిచేసే 8 మంది అమ్మాయిల్లో 7 ఇంకొక అమ్మాయి బాలవితంతువు. రేవంత్ దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఒక గొప్ప చిత్రకారుడు కుదురుగా కూర్చుని గీసిన చిత్రం అతడి జీవితం. చాలా సిస్టమేటిక్ అది. 5 లేచి 5 గంటల పాటు ఆ చదరంగంతో ఆటాడి అరిస్టోక్రసీ కోటేసుకొని ఆఫీస్కి వచ్చే ఆ 5 అడుగుల 5 అంగుళాల అబ్బాయి అంతరంగం ఆకాశంలా నిర్మలం, ఆకృతి అరవిందంలా కోమలం, పదవి కంఠంలో కమాండ్ని, హోదా మనసులో బిడియాన్ని తీసుకురాలేదు. విభిన్న ధృవాలు ఆకర్షించబడినట్టు వాళ్ళు స్నేహితులయ్యారు. కానీ నేను వచ్చేసరికి విమానం రావడం వెళ్ళిపోవడం కూడా జరిగిందట అన్నాడు జేమ్స్. రేవంత్ నవ్వి చాలా శ్రమ తీసుకున్నావే అన్నాడు. జెండా ఎగరేసి వచ్చావు కదా. రేవంత్ మొహంలో నవ్వు మాయమైపోయింది. నెమ్మదిగా అన్నాడు, విమానం దిగ్గానే నా కళ్ళు వెతికాయి. నేను సాధించింది తక్కువ విజయమేమీ కాదని నాకు తెలుసు. నేను అభిమానుల్ని పూలదండల్ని ఘనస్వాగతాన్ని కోరుకోవడం లేదు. కానీ నీకు తెలుసా జేమ్స్, కనీసం ప్రాంతీయ క్రీడా మండలి సెక్రటరీ కూడా ఫార్మాలిటీగా కూడా రాలేదు. కారణం నువ్వు క్రికెట్ ఆటగాడివి కాకుండా చదరంగం ఆటగాడివి కావటమా? కాదు, తెలుగువాడిని కావటం. పేరుకున్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ అతడు విషాదంగా అన్నాడు. నువ్వు కళాకారుడివి, నీకు తెలియదేముంది? క్రీడాకారుడు కళాకారుడు చిన్నపిల్లల లాంటి వారు. రవంత ఉత్సాహం వారి పాటలు చూపిస్తే పొంగిపోతారు. మీ విజయాన్ని మేము గమనిస్తున్నాం అని ఎవరైనా అభిమానం కురిపిస్తే రెట్టించిన ఉత్సాహంతో మరింత కృషి చేస్తారు. ఆ అభిమానమే కొరవడుతుంది ఈ రోజుల్లో. ఫోన్ మోగింది. రేవంత్ ఫోన్ ఎత్తి తన సహజమైన బిజినెస్ మోనోటోన్లో హలో అన్నాడు. అవతల వైపు నుంచి వెంటనే సమాధానం రాలేదు. అతడు విసుగ్గా మరోసారి హలో అన్నాడు. హా హలో, కొద్దిగా బెదురుగా, కొద్ది ఎగ్జైట్మెంట్, కొద్దిగా చిలిపితను, అన్ని మిలితమైన ఓ అందమైన స్వరం అవతల నుంచి పలకటంతో రేవంత్ కుర్చీలో చప్పును కదిలి ఎవరు అన్నాడు. నేను మీ అభిమానిని, మీకు కంగ్రాచులేషన్ చెబుదామని ఫోన్ చేశాను. థ్యాంక్స్, మీ పేరు అని అడిగాడు రేవంత్. అతడికిలా ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి అభినందనలు చెప్పటం క్రొత్త, అందులోనూ అమ్మాయి ఫోన్ చేసి చెప్పటం మరీ కొత్త. పేరెందుకు అంది అమ్మాయి. రేవంత్ విస్మయంతో, అదేంటి పేరు చెప్తే వచ్చే నష్టమేంటి అన్నాడు. పేరు చెప్తే వచ్చే లాభం మాత్రం మీకేముంది? మీకు తెలియాల్సిందల్లా ఒకరు మీ అభిమాని అని, మీ విజయాన్ని గమనించి మీకు అభినందనలు తెలుపుతున్నారని, అంతే కదా అన్నది. కానీ చెప్పటం వల్ల నాకు కొద్దిగా సంతృప్తి వస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా గుర్తు తెచ్చుకుంటే పలానా అమ్మాయి ఫోన్ చేసింది కదా అని ఊహించుకోవటానికి బాగుంటుంది అన్నాడు సమర్థించుకుంటూ రేవంత్. రేవంత్ పడుతున్న అవస్థ చూసి జేమ్స్ ఏంటి విషయం అని అడిగాడు. రేవంత్ మౌత్ పీస్కి చెయ్యడ్డు పెట్టుకుని ఎవరో అమ్మాయి అభినందనలు చెప్తుంది అన్నాడు. అని తిరిగి ఫోన్లో, ఏం నా ఆర్గ్యుమెంట్ కరెక్టేనా అన్నాడు. నా పేరు అంటూ చెప్పబోయి ఆగి, నా పేరు మొదటి అక్షరం ఇంగ్లీష్లో ఆర్, దీన్ని బట్టి కనుక్కోండి చూద్దాం అన్నది. అతడు తెల్లబోయి ఎలా కనుక్కోవటం అని అడిగాడు. పెద్ద చదరంగం ప్లేయర్ కదా, ఆ మాత్రం కనుక్కోలేరా? ఆర్ అన్న అక్షరంతో ప్రారంభమయ్యే తెలుగు అమ్మాయిల పేర్లు ఎన్నుంటాయేంటి అని నవ్వి, అరగంట తర్వాత ఫోన్ చేస్తాను, ఈ లోపల వీలైనన్ని నోట్ చేసుకుని ఉంచండి అని ఫోన్ పెట్టేసింది. 2 నిమిషాల తర్వాత చూస్తే స్నేహితులిద్దరూ కాగితం కళాలతో కుస్తీ పడుతున్నారు. రాధ, రాధిక, రమణి అన్న 3 పేర్లు తట్టినాయి. రేవంత్ తల విదిలిస్తూ ఇదేం లాభం లేదు అన్నాడు. అప్పటికే 5 నిమిషాలు గడిచినాయి. ఇంతలో పులిమీద పుట్రా అన్నట్టు జనరల్ మేనేజర్ పిలుస్తున్నారని ప్యూన్ వచ్చి చెప్పాడు. రేవంత్ జనరల్ మేనేజర్ రూమ్కి వెళ్ళేసరికి ఆయన పిఏ మీద ఎగురు పడుతున్నాడు. ఇంకో గంటలో మీటింగ్ పెట్టుకొని ఇంటర్వ్యూలు ఎలా ఏర్పాటు చేశావని తిడుతున్నాడు. రేవంత్ వెళ్ళగానే, చూడబోయ్, 16 మంది క్యాండిడేట్స్ని గంటలో ఇంటర్వ్యూలు చేయాలంట, ఇదేమన్నా సాధ్యమా అన్నాడు. రేవంత్ మాట్లాడలేదు. ఆయనే అన్నాడు, ఇదేం లాభం లేదు కానీ రేవంత్, వీళ్ళలో 1-4 కమిటీ రూమ్లో కూర్చొని నువ్వు సెలెక్ట్ చెయ్యి, ఇదంతా 1 గంటలో జరిగిపోవాలి. 4 నేను ఫైనల్గా ఇంటర్వ్యూ చేసుకుంటాను, క్విక్, మళ్ళీ 11:00 నాకు మీటింగ్ ఉంది అంటూ ఫైల్ చదవటంలో మునిగిపోయాడు. రేవంత్ పిఏ బయటకు వచ్చారు. ఆయన గంటలో చేయలేనిది తను 1 గంటలో ఎలా చేయగలను అనుకున్నాడో అతనికి అర్థం కాలేదు. పోనీ గంట తనకే ఇచ్చి ఒకరిని సెలెక్ట్ చేయమనొచ్చుగా. మళ్ళీ ఫైనల్ అథారిటీ తన చేతిలోనే ఉంచుకోవాలి. అతనికి నవ్వు వచ్చింది. వరండా కుర్చీల్లోనూ సోఫాల్లోనూ సర్దుకుని కూర్చొని ఉన్నారు క్యాండిడేట్స్. తాయిలం కోసం చూసే చిన్నపిల్లల మొహాల్లో ఉన్నాయి వాళ్ళ మొహాలు. 8 మంది అబ్బాయిలు, 8 మంది అమ్మాయిలు, అందరూ తెలివైన వాళ్ళలాగానే కనబడుతున్నారు. వాళ్ళను చూసేసరికి ప్లాన్ లాంటి ఆలోచన తట్టింది రేవంత్కి. వెళ్ళి కమిటీ రూమ్లో కూర్చొని సెక్రటరీతో వాళ్ళని పంపమని చెప్పాడు. ఒక్కొక్కరిని పంపమంటారా సెక్రటరీ అడిగాడు. కాదు, అందరినీ పంపు. సెక్రటరీ అతడి వైపు విచిత్రంగా చూశాడు. రేవంత్ అతడి అనుమానం గ్రహించి, ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయాలంటే 1 గంటలో సాధ్యం కాదు, మాస్ ఇంటర్వ్యూ చేద్దాం అన్నాడు. సెక్రటరీ బయటికి వెళ్ళిన నిమిషానికి బిలబిలమంటూ అభ్యర్థులు లోపలికి వచ్చారు. కూర్చోండి అన్నాడు రేవంత్. మధ్యలో బల్ల ఉంది, చుట్టూ ఉన్న కుర్చీలో కూర్చున్నారు వాళ్ళంతా. రేవంత్ లేచి నిలబడి కంఠం సర్దుకొని ఉపన్యాసంలో చెప్పడం ప్రారంభించాడు. ఇటీవల కాలంలో కావాల్సిన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవటం కోసం రకరకాల సైంటిఫిక్ పద్ధతులు వచ్చినాయి. పూర్వంలాగా చరిత్ర, భూగోళంలో ప్రశ్నలు అడగడం పాత పద్ధతి. తెలివితేటలను పరీక్షించడానికి ఓ కొత్త పద్ధతి ఇంటెలిజెన్స్ క్వోషన్స్ టెస్ట్, అంటే IQ టెస్ట్. ఇప్పుడు మీకు ఆ పరీక్ష పెట్టి మీలో 4 ఎన్నుకుని ఫైనల్ ఇంటర్వ్యూకి మా జనరల్ మేనేజర్ దగ్గరకు పంపే బాధ్యత నా మీద పడింది. అతను ఊపిరి తీసుకోవడానికి అడిగాడు. అందరూ అతడేం చెప్తాడా అని చూడసాగారు. అతడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు. IQ టెస్ట్లో ఏదైనా అడగచ్చు, లెక్కలు, రంగుల కాంబినేషన్, వగైరా. కానీ పెనిన్సులా ప్రొడక్ట్స్ తెలుగు వారికి ప్రియమైనవి, ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకి. అందుకని మీకు పరీక్ష పెడుతున్నాను. మీకు తెలిసిన తెలుగు అమ్మాయిల పేర్లు ఎన్ని వీలైతే అని వ్రాయండి, కానీ ఒక షరతు, పేరు మొదటి అక్షరం ఆర్తో ప్రారంభం కావాలి. మీకు 15 నిమిషాల టైం ఇవ్వబడుతుంది. ఈ సమయంలో ఎక్కువ పేర్లు రాసిన వాళ్ళ 4 ఫైనల్ ఇంటర్వ్యూకి పంపడం జరుగుతుంది. అప్పుడే 2 రాసేయడం మొదలు పెట్టడంతో మౌనం వహించాడు. కొంతమందికి వెంటనే అర్థం కాలేదు. 1 నిమిషం తర్వాత ట్యూబ్లైట్ వెలిగి వాళ్ళు కళాలు కాగితాల మీద పెట్టారు. మొదటి 5 నిమిషాలు తలెత్తకుండా అందరూ రాసుకుంటూ పోయారు. తర్వాత తల పైకప్పు కేసి చూసేవాళ్ళు, కోళ్ళు కొరుక్కుంటూ ఆలోచించేవాళ్ళు, ఓరగా పక్కవారి కాగితంలోకి చూసేవాళ్ళు. ఒక అమ్మాయే ఎక్కువ రాసింది. చాలామంది 10-11 కన్నా ఎక్కువ రాయలేదు. కొంతమంది క్రిస్టియన్, ముస్లిం పేర్లు కూడా రాసేశారు. అందరికన్నా ఎక్కువ పేర్లు రాసిన 4 సెలెక్ట్ చేసి జనరల్ మేనేజర్ దగ్గరికి ఫైనల్ సెలెక్షన్కి పంపి ఆ కాగితాలు పట్టుకొని తన ఛాంబర్స్కి వచ్చేశాడు. అప్పటికి ఆ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ రావడానికి ఇంకా 10 నిమిషాలుంది. ఛాంబర్లో కూర్చుని ఉన్న జేమ్స్, ఇంత ఆలస్యమైందే అని అడిగాడు. రేవంత్ తను చేసిన పని చెప్పాడు. జేమ్స్ అదిరిపోయి, గుడ్, నిజంగా చదరంగం బుర్రేనేది అన్నాడు. నవ్వి, అన్నీ అలా కలిసి వచ్చినాయి అన్నాడు రేవంత్ తన చేతిలో ఉన్న కాగితాల వంక చూస్తూ. ఆ తర్వాత కామన్ పేర్లు తీసేసి ఫైనల్ లిస్టు తయారు చేసేసరికి 10 నిమిషాలు పట్టింది. పైన మరో 5 నిమిషాలకి ఫోన్ మోగింది. దానికోసమే చూస్తున్న రేవంత్ చప్పున రిసీవర్ అందుకున్నాడు.